அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிம் அதர்க்யம் த்ரயீபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் கலாபியாம் சோடாலங்கிருத சசிகலாபியாம் நிஜதபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோக த்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்த ஸ்புரதனுபவாபியாம் நதிரியம் ఆది దంపతులకు నమస్కారం చేసుకుందాం. ఒక్కసారిగా గోకర్ణ క్షేత్ర నివాసి కర్ణదృక్కోచర భూషణ వికాసుడు మహాబలీశ్వరుడికి ఇంకొకసారి ఏటిగోళ్ళు సమర్పించుకుంటూ, చెవులతోటే పాములు వింటాయి అందుకే పావు చెవులు అన్నారు. ఇంతకు ఏమిటి పావుకి చెవులు అంటే చూపు ఉంటుంది, దానికి మరక వల్లే చెవులు ఉండవు. సహజంగా మానవులు రెండు చెవులతో వింటారు, కానీ పావులకి ఏమి లేదు. నేల మీద ఏదైనా ఒక స్పర్శ తగిలితే ఆ స్పర్శ కంటికి తగిలి తద్వారా అది చాలా స్పష్టంగా చిన్ని శబ్దాన్ని కూడా వినగలుగుతుంది. అందుకే యక్షణ శ్రోత్రము లేదా శ్రవణ యక్షణ శ్రవణము కళ్ళే చెవులుగా కలిగినటువంటిది అని. సహజంగా చెవులుంటే కూడా మనకి చెవులు సక్రమంగా పనిచేయకపోతే వినపడవు, కానీ పాములు అలా కాదు, కంటితోటి వినగలుగుతాయి. భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియం ఇస్తాడు. అటువంటి యక్షణ శ్రోత్రాలని ఆభరణములుగా ధరించిన ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నివాసం గోకర్ణం అంటే. ఆ విషయాన్ని లింగపురాణము, శివపురాణము, వాటిని అనువాదం చేసినటువంటి శ్రీనాథ కవి హరవిలాసంలో మరింత స్పష్టంగా చెప్పాడు. భగవంతుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క పని చేస్తాడు. ఈ ప్రదేశంలో నిద్రపోవడానికి ఇష్టపడతాడు ఆయన, కాశీలో మేల్కొలపడానికి ఇష్టపడతాడు. సర్వాంతర్యామి ఆయన, ఇక్కడ ఈ పని చేస్తాడు ఇక్కడ ఈ పని చెయ్యడని అనడానికి లేదు, కానీ కాశీక్షేత్రం అంటే ఆయనకి ఉదయం పూట ఇష్టం, రాత్రిపూట ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. అందుకని పశ్చిమ తీర ప్రాంతంలో గోకర్ణ క్షేత్రంలో గాఢంగా నిద్రపోతాడని, కాశీలో మెలకువ తెచ్చుకుంటాడని. ఇంకా భోజనానికి ఎక్కడికి వెడతాడు, కంచికి వెడతాడు ఆయన. కంచిలో బాగా పంచభక్ష్య పరమాన్నాలు దొరుకుతాయి. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పని చేస్తాడు. అందుకే ఈ ప్రాంతాల్లో సాయంత్రం పూట ప్రవచనం పగటిపూట ప్రవచనం కంటే ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. సహజంగా స్వామివారు ఇక్కడ రాత్రిపూట నిద్రపోవడానికి వస్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా కొంతమంది భక్తుల్ని నిరంతరం శివుణ్ణే వాళ్ళు ఉపాసించడం వల్ల ఆ నిద్ర కూడా పట్టుకోవచ్చు. అప్పుడప్పుడు మళ్ళీ శరీరాన్ని ఒకసారి విదిలించి నిద్ర అనేటటువంటి ఒక మాయాదేవిని కూడా జయించి సుఖంగా ఉండాలి. విష్ణుమూర్తికి శివుడికి లేవడము నిద్రపోవడము ఇటువంటి కార్యక్రమాలుగా కొన్ని క్షేత్రాలను ఎన్నుకున్నట్టుగా పురాణాల్లో చెప్పారు. విష్ణు ఉన్నాడు అనుకోండి, తిరుపతిలో ప్రభాత విధి తీరిచి నీలగిరిని భుజించి కేసరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో గురు రుచి ద్రావి రంగపురి కోమలితో శయనించునట్టి ఆ సరసుని చేరనీవు మనసా హరిపాదములాశ్రయించుమా. తిరుపతిలో ప్రభాత సేవ చాలా ప్రత్యేకత, అందుకని పొద్దుటే లేస్తాడు అక్కడ, సుప్రభాత సేవ స్వీకరిస్తాడట. తిరుపతిలో ప్రభాత విధి తీరిచి శుభ్రంగా లేచి సుప్రభాతం చదివించుకొని ఉదయం పూట చేయవలసిన కృత్యాలన్నీ అక్కడ చేసుకుంటాడు. ఇంకా భోజనానికి ఎక్కడ కడతాడు తిరుపతి నుంచి? నీలగిరిని భుజించి. నీలగిరి అంటే పూరి జగన్నాథం, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఇన్ని పిండి వంటలతో లడ్డూలతో లేతి లడ్డూలతో పెట్టినా అక్కడ నచ్చదట. చప్పిడి కూడా అంటే ఆయనకి చాలా ఇష్టం, అందుకని పరిగెత్తుకుంటూ నీలగిరికి వెళ్ళి అనగా జగన్నాథపురికి వెళ్ళి అక్కడ జగన్నాథస్వామి అనే పేరుతో కుమ్మరివాడు కొండలో తయారు చేసిన చప్పిడి భోజనం హాయిగా తింటాడు. భోజనానికి అక్కడికి వెడతాడు ఆయన. ఇంకా తర్వాత భోజనం చేశాక సుగంధ ద్రవ్యాలు పూసుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదని ఒక శాస్త్రం. మనం హాయిగా భోజనం చేశాక పడుకునే ముందు ఒంటికి కొంచెం చందనం పూసుకోవాలి. ఇప్పటి మాటలో చెప్పాలంటే ఫేస్ పౌడర్స్ అవి రాసుకుంటున్నారే డియోడ్రెంట్లు, ఆయన కూడా కేసరగిరి చందనం బలది. అక్కడ నుంచి సింహాచలం వెడతాడు, సింహాచలం వెళ్ళి ఒళ్ళంతా చందనం పూసుకుంటాడు. అప్పుడు పక్క కూర్చుంటే కూర్చున్న వాళ్ళకి కూడా సుఖం అనమాట, అందుకని శుభ్రంగా సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి. ఈ చందనం పూసుకున్నాక దాహం వేస్తుంది ఆయనకి, అందుకని చల్లని దాహము మంగళాద్రిలో గురు రుచి ద్రావి మంగళగిరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ మన విజయవాడ పక్కకి గడగడ గడగడ పోసినది పోసినట్టే సగం తాగి సగం మన కోసం విడిచిపెడుతూ ఉంటాడు. మొత్తం తాకూడదు ఎప్పుడు కూడా, భగవంతుడైనా మనమైనా అంతే. మనమైతే ఏం చేయాలంటే ఒక గ్లాసు కాఫీ తీసుకుంటే సగం మనకి సగం భార్యకి ఇవ్వాలి. మళ్ళీ ఈ అనుమానం ఏంటంటే భార్య కాఫీ తాగకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఆవిడ వాటాని పిల్లలకైనా ఇవ్వాలి, లేదన్నా ఎంగిల్ తాగేవాడు ఉంటే ఇవ్వాలి, లేదా సగమే తీసుకోవాలి. తీసుకునేటప్పుడే శాస్త్ర ప్రకారంగా సగం మాత్రం ఎవరో ఒకరికి ఇవ్వాలి. అందుకని ఈయన శుభ్రంగా బిందెడు పానకం తీసుకుని సగం ఆయన త్రాగి సగం జీవులమైన వారికి ప్రసాదంగా ఇస్తాడు. అక్కడ చల్లగా మంగళగిరిలో పానకం తాగుతాడు. పానకం కూడా చాలా అద్భుతంగా తయారు చేయాలి. ధర్మ ప్రకారం అయితే పానకంలో ఎన్ని నీళ్లున్నాయో అంత బెల్లం మిరియాలు ఇవన్నీ వేసి కల్తీ లేకుండా ఆ శాల్తీని ఆయనకి అప్పగిస్తే ఆయన అందరినీ అనుగ్రహిస్తాడు. సక్రమంగా కనుక పానకం ఆయనకి పోస్తే వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఆ తర్వాత ఇక నిద్రపోవడానికి ఏం చేస్తాట? మళ్ళీని రంగపురి కోమలితో శయనించునట్టి శ్రీరంగం పోయి అక్కడికి వెళ్ళి హాయిగా దేవేరుతో కలిసి పవళింపు సేవ ప్రత్యేకంగా స్వీకరిస్తాడు. శ్రీరంగం అంటే పవళింపు సేవకి పెట్టింది పేరు. అక్కడికి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు ఆయన. ఈ విధంగా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క క్షేత్రం పెట్టింది పేరు. అలాగే ఈశ్వరుడికి కూడా ప్రభాత సేవ ఎక్కడ దొరుకుతుంది? సుప్రభాతం కాశీలో దొరుకుతుంది. శయనింపు పవళింపు ఇక్కడ జరగాలి. ఇక్కడ హాయిగా ఒకసారి హారతి ఇవ్వగానే కిక్కురు మనకుంటే ఇక్కడ పడుకుంటాడు. తామర గౌరీదేవితో కలిసి ఇక్కడ శయనిస్తాడు ఆయన. ఆయనకి మరి దాహం ఎక్కడ బాగా తీరుతుందో తెలుసా చెప్పండి? ఎక్కడ బాగా ఆయనకి దాహం తీరుతుంది? నిరంతరము అత్యద్భుతంగా ఆయన దాహం తీర్చుకునే ఒకే ఒక్క దివ్యక్షేత్రం ఈ చరాచర జగత్తులో రామేశ్వర క్షేత్రం. అక్కడికి వెళ్ళి స్వామివారు ప్రతిదినము ఈయనలాగే మంగళగిరిలో ఎలాగో అక్కడికి వెళ్ళి ఆయన దాహం తీర్చుకోవడానికి పోతాడు. అందుకే అన్ని కుండాలు పెడతారు. ఆ కుండాల్లో మనం స్నానం చేస్తే ఆ స్నానంలో ఉన్న ప్రతి చుక్క ఆయనకే దాహం తీరుస్తూ ఉంటుంది, జటాదోటంలోకి చేరుతూ ఉంటుంది. రామేశ్వరంలో దాహం తీర్చుకుంటాడు. ఒళ్ళంతా సుగంధ ద్రవ్యం ఎక్కడ పూసుకుంటాడు అంటే ఓంకారేశ్వర ప్రాంతంలో. ఆయనకి అభిషేకాలు చేయరు, ఊరికే కొంచెం భస్మం పోస్తారు, అదే ఆయనకి చందనం. ఈ విధంగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క సేవను అంగీకరిస్తూ ఉంటాడు. అందుకని సహజంగా సాయంకాలం వేళ గోకర్ణానికి వచ్చిన వాడు నిద్రపోయే ముందు ఒక్కసారైనా స్వామిని తలుచుకోవాలి, ఓపిక ఉంటే దర్శనం చేసుకోవాలి. అది కూడా 8 గంటలలోపు. అర్ధరాత్రి 12 దాకా మెలకుగా ఉండడం స్వామివారికి ఇష్టం ఉండదు ఇక్కడ. అందుకని రాత్రి కొంచెం పెందరాళ్ళే పడుకుంటాడు. మనం ఆయన పేరు చెప్పి కావాలంటే తెల్లవార్లు జాగరణ ఉండొచ్చట. ఆయన మాత్రం మన కోసం గుడి తలుపులు తీయడు. మరి ఆయన ఏం చేస్తాడు, పేరుకు పడుకుంటున్నాడనే పేరే కానీ తలుపు వేయగానే శయనానికి వెళ్ళినట్టు వెళ్ళి యోగశక్తితోటి లోకమంతా తిరుగుతాడు. ఆయన రాత్రిపూట హరహర శంభో శివ శంకర అని ధ్యానం చేస్తే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని రక్షించటం ఆయన కర్తవ్యంగా పెట్టుకుంటాడు. అలా వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళాడు, అమ్మవారితో కలిసే వెడతాడు. అందులో ముఖ్యంగా చాతుర్మాస్యకాలం అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. ఆషాఢమాసం మొదలుకొని కార్తీక మాసంలో ఏకాదశి వరకు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యకాలము అంటాం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రకి వెడతాడు క్షీరసాగరంలో. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి దాకా నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాడు. దానికి ఉత్థాన ద్వాదశి అని పేరు. శయనము అంటే నిద్రపోవుట, పడుకొనుట. ఉత్థానము అంటే లేచుట. ఉత్థాన ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు లేచేటటువంటి ద్వాదశి అని పేరు అన్నమాట. ఈ నాలుగు నెలల కాలంలో వీలున్నంత వరకు క్షేత్రాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి దేవతల్ని పూజించడం లేదా ఏదో ఒక చోట చాతుర్మాస్య దీక్షతో గడపడం. నాలుగు నెలలు గడపాలి. క్రమంగా కలియుగంలో నాలుగు నెలలు ఒకచోట ఉండే ఓపిక లేక వారం రోజులు ఉండేసరికే అతలకొతలం అయిపోతున్నారు. 5 నిమిషాలు ఫోన్ మాట్లాడకపోతే ఏదో ప్రమాదం వచ్చేసినట్టే అన్నమాట. బ్రహ్మలు అలాగే ఉంటున్నారు, అపరబ్రహ్మలు అలాగే ఉంటున్నారు, పరబ్రహ్మలు అలాగే ఉంటున్నారు. అందుకని ఏం చేశారంటే కలియుగంలో చాతుర్మాస్యం పోయి 2 నెలలే చేసి దానికి చాతుర్మాస్య దీక్ష అని పేరు పెట్టారు. ఏం చేస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో యుగ ప్రభావం వల్ల స్వామీజీలు కూడా తప్పనిసరి నాయనలారా 4 నెలలు చేయపోయినా కనీసం 2 నెలలు చెయ్యండి అన్నారు. ఈ 2 నెలల్లో కూడా భక్తులు మారుతూ ఉంటారు. స్వామీజీలు కూడా మారపోయినా భక్తులు మాత్రం మొదటి వారం ఒక బ్యాచ్, రెండో వారం ఒక బ్యాచ్, ఇలా యాత్రలో మారుతున్నారు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఒక్కసారి, ఎక్కువక్కర్లా, జీవితంలో ఒక్క చాతుర్మాస్యం కనుక చెయ్యగలిగితే వాడు సంపూర్ణంగా ఈశ్వరానుగ్రహం పొందుతాడు. అటువంటి వాడికి శాశ్వత శయన యోగం పడుతుంది. శాశ్వత శయన యోగం అంటే ఏమిటో తెలుసుగా మీకు. గోకర్ణ క్షేత్రంలో చివరి రోజుల్లో తీసుకొచ్చి క్షేత్రం చుట్టూత గణపతి స్వామి 2 రెక్కలు పుచ్చుకుని మొత్తం తిప్పుతాట సముద్రం మీదుగా. సముద్రం మీదుగా తిప్పి తీసుకెళ్ళి కాశీలో వదిలేస్తాడు. కాశీలో ప్రాణం విడిచిపెడతాం మనం. శరీరం కాదు, మన ఆత్మని రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మనకి నిజంగా తిరిగినట్టు తెలుస్తుంది. అయినా తెల్లారి లేవగానే కళ అనుకుంటాం, భ్రమలో పడతాం. చిట్ట చివరిని మనని తీసుకెళ్ళి కాశీలో వదులుతాడు. గణపతి యొక్క అనుగ్రహంతో చివరి క్షణాలు కాశీలో తప్పక గడుపుతాంట. గడుపుతామట కదా, గడిపి తీరుతాం. అప్పుడు వాడికి జన్మలో కైవల్యం వస్తుంది. అందుకని ఒక్క చాతుర్మాస్యమైనా ఏదో ఒక దివ్యక్షేత్రంలో కానీ, స్వగృహంలో కానీ, తోటలో కానీ, ఏదో ఒక ప్రాంతంలో సంపూర్ణ దీక్ష తీసుకుని ఉదయం పూటేమో శివపురాణము, సాయంత్రం పూట భాగవతము, ఇలాగ. అసలు రాత్రిపూట శ్రీకృష్ణుడి లీలలు వినాలని ఒక శాస్త్రం ఉంది. రాత్రౌ చోరప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. రాత్రిపూట చోరప్రసంగం, దొంగాడి కథ చదువుకోవాలి. దొంగవాడంటే ఎవరు, నవనీత సూర్యుడు. పగలు శివపురాణం వినండి, రాత్రిపూట భాగవతం వినండి. అలా 4 నెలలు గడిపారంటే ఓ తిరుగు లేకుండా అటువంటి వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. మోక్షం పొందే యోగం ఉన్నవాళ్ళకి అలాంటి యోగం వస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్పలేం కానీ మొత్తం మీద వస్తుంది. అందువల్ల నారదాది మహర్షులు నిరంతరము ఈ విషయాలను లోకాలకి చాటారు. ఇవి బాగా విన్నటువంటి పుణ్యాత్ములు దానిని కొంచెం ఆచరణలో కూడా పెట్టారు. అందులో ముఖ్యమైనది ఏమిటి, చాతుర్మాస్యకాలంలోనూ కార్తీక మాసంలోనూ దీపదానము, దీప ప్రజ్వలనము. దీపం అర్పణం అంత పాపం మరొకటి లేదు. ఒకసారి దేవాలయంలో దీపం వెలిగించాక ఏ వంకతో అయినా మన చేత్తో మనం దీపం ఆర్పకూడదు. తనంత తాను ఆరితే పర్వాలేదు. కానీ ఎంత ఎక్కువగా శివాలయములో దీపములు వెలిగిస్తే అంత ఎక్కువగా శివుడికి సన్నిహితులమవుతాం. బాగా ఐశ్వర్యములు, పదవులు రావాలంటే దానికి మూల కారణం దీపం వెలిగించడం. జ్ఞానం పెరగాలంటే దీపం వెలిగించాలి. పిల్లలు బాగుండాలంటే దీపం వెలిగించాలి. పిల్లలు సక్రమంగా చదవకపోయినా, పిల్లలు నానా రకాలుగా ఏడిపిస్తున్నా, అటువంటి వాళ్ళు శివాలయంలో వీలున్నంత వరకు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఆవునేతితో దీపం వెలిగిస్తే పిల్లలు మహానుభావులు అవుతారు. ఓ మా పిల్లలు ఏడిపించేస్తున్నారండో, మా మాట వినడం లేదండో అని ఏడవడం కంటే సులభమైన మార్గం చెప్పమంటారా, సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయం పంచాంగంలో రాస్తాడు కదా, సూర్యోదయం ఏదో 6:37 ఇచ్చిన సమయానికల్లా శివాలయంలో దీపం వెలిగించండి. మళ్ళీ సూర్యాస్తమయ సమయం అప్పుడు దీపం వెలిగించండి. అలా కార్తీక మాసం నెలలాళ్ళు వెలిగించడిపోయిన అన్ని రోజులు 4 నెలలు వెలిగించలేకపోయినా ఒక్క మాసం మన కోసం మాత్రం దీక్ష పెట్టుకోలేమా? అలా వెలిగిస్తే పిల్లలు కాళ్ళు పట్టుకొని మరీ తల్లిదండ్రుల్ని వేడుకుంటారు, మేము ఈ రోజు నుంచి మీ మాట వింటాం, మీరేం చెబితే అది చేస్తామంటారు. శాస్త్రాలు చెప్పే చాలామంది నమ్మారు, చేశారు, దానికి తగిన ఫలితం కూడా అనుభవించారు. దీపారాధనలో అంత లక్షణం ఉన్నది. దీపము అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అష్టైశ్వర్యాలని ఇస్తుంది, జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అసలు ఏ దానము దీపదానాన్ని పోలదు శివుడి విషయంలో అని శివపురాణం పదే చెబుతున్నది కాశీఖండంతో సహితంగా. అందుకే ఉదయం చెప్పిన గుణనిధి కథ ఈ శివశర్మోపాఖ్యాన మేస్టార్ చెబుతున్నారే, అందులో ఒక భాగం అది కూడా. శివశర్మ అనేవాడు చచ్చిపోగానే పుణ్యశీలుడు సుశీలుడు అనే ఇద్దరు విష్ణుదూతలు అసితాంబోధర దేవులు ఉరుభద్రాకారుల ఆజాను చతుర్బాహులు మాంచి నల్లని మేఘఛాయ వంటి శరీరం కలిగిన వాళ్ళు, శుభప్రదమైన ఆకారం కలిగినటువంటి వాళ్ళు, 4 చేతులు కలిగిన వాళ్ళు, 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని పుణ్యశీల సుశీలుడనే ఇద్దరు విష్ణుదూతలు శివశర్మని అచ్చం విష్ణువు శరీరం వంటి శరీరంలో ప్రవేశపెట్టి దివ్య విమానం వైకుంఠ విమానం ఎక్కించి పైకి తీసుకెళ్లారు. ఆ దారి పొడుగుత కనిపిస్తున్న చంద్రలోకము, సూర్యలోకము, కుబేరలోకము, ఇంద్రలోకము, నిర్వృతిలోకము, శనైశ్వరలోకము, అంగారక లోకము వంటి ఇటు గ్రహాలు దిక్పాలకుల లోకాలన్నీ చూపించారు. అందులో కుబేరుణ్ణి చూపించగానే ఈ కుబేరుడికి ఎంత చరిత్ర ఎలా వచ్చింది అని శివశర్మ పుణ్యశీల సుశీలను అడిగాడు. అప్పుడు కుబేరుడు సామాన్యుడు కాదు నాయన, వాడొకప్పుడు పరమభ్రష్టుడు, గుణనిధి అనే పేరుతోటి పరమభ్రష్టుడి భూలోకంలో తిరిగాడు, శివాలయంలో దీపారాధన చేసిన పుణ్యం వల్ల శివుడికి ఎంత మిత్రుడయ్యాడు అని ఆ శివశర్మకి వీళ్ళు చెప్పారన్నమాట కథ. ఆ కథనే మనం వాళ్ళ ఉదయం చెప్పుకున్నాం. అందులో గుణనిధి దీపారాధన చేసిన మహాఫలితంతో అంత భ్రష్టపుత్రుడు కూడా విశిష్టపుత్రుడై కళింగ దేశాధిపతికి అరిందముడనే రాజుకి దముడు అనే పేరుతో కొడుగ్గా పుట్టాడు. ఆయనకి పూర్వజన్మ వాసన ఉన్నది గనక శివాలయంలో దీపారాధన చేయటం వల్ల నేను మహారాజు గారికి కొడుకునై పుట్టాను, ఇంత గొప్పవాణ్ణయ్యానని కనిపెట్టి తన నగరంలో ఉన్న వారందరికీ ఒక చాటింపు వేయించాడు. ఈ రోజు నుంచి నా రాజ్యంలో ఉన్నవారంతా వంతుల వారీగా శివాలయంలో దీపాలు వెలిగించి తీరాలి. అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించకపోతే వాణ్ణి దొంగని చంపినట్టుగా శిరశ్ఛేదం చేసి వధించి ప్రాణం తీస్తానని శాసనం చేయగానే ఆయన శాసనం నిరాకరించడానికి భయపడిన ప్రజలు కనీసం బలవంతంతో అయినా దీపారాధన చేశారు. ఒక్కొక్కప్పుడు భక్తితో కంటే భయంతో చేస్తే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది కనుక భక్తితో అన్నాం అనుకోండి, స్వేచ్ఛ ఇచ్చామంటే గురువుగారు చెప్పారు కాళ్ళు లొంగకపోతే కుర్చీలో కూర్చోమన్నారు, కుర్చీలో లొంగకపోతే గురువుగారు భుజం మీద కూడా పెట్టుకుని వినొచ్చన్నారు అనిపిస్తుంది. అందుకని ఒక్కొక్కప్పుడు మినహాయింపు ఇవ్వకూడదు అనమాట. విని తీరాలన్నామంటే చచ్చినట్టు వింటే లాభం అనమాట. ఎందుకంటే ఎలాగుతాము అంత తేలిక ఎక్కడ చేస్తాం? క్షేత్రాలలో మరణం అంటే అంత తేలిక అనుకున్నారటండి. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గోకర్ణంలోనో బదరీలోనో కేదారంలోనో కాశీలోనో మరణించే యోగం వస్తుంది. మహానుభావులైతేనే చారుధామ యాత్రకెళ్ళి ఆ పవిత్ర ప్రదేశంలో కొట్టుకుపోతారు. ఆ యోగం అంత తేలిగ్గా రాదు. అది వచ్చిందంటే వాడు సందేహం లేకుండా వాడు దుర్మార్గులు కాసుమా. పరమ పుణ్యాత్ములు కైలాసంలో ఈశ్వరుడికి ప్రీతిపాత్రులు వాళ్ళు మాత్రమే ఆ దివ్యక్షేత్రాలలో శరీరం విడిచిపెట్టి ఆయన సన్నిధానానికి వెళతారు. మరణం ఎప్పుడైనా తప్పదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం కంటే యోగం ఏముంది? ఇప్పుడు మనం 100 ఏళ్ళైనా సరే దేహం ఏ రీతితో పోషించినా పోతుంది కదా. పోకన్ అన్నదు దేహమే విధమునన్ పోషించినన్. నువ్వు ఎన్ని రకాల పోషణలు చెయ్యి, పులిహార పెట్టు, పాయసం పెట్టు, కాఫీ పొయ్యి, టీ పొయ్యి, ఏమీ పొయ్యకపో, ఏం చేసినా సరే ఈ శరీరం పోయే కాలం వస్తే ఎవరి మాట వినకుండా పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా వెళ్ళిపోయే ముందు పరమేశ్వర సంకల్పంతో పరమేశ్వరుడి సన్నిధానంలో ఈ శరీరం పోవడం అంటే మహాయోగం. ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను అనమాట, ఈశ్వర సుఖంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, ఈ గొడవలన్నీ పోతాయి, ఇక అక్కడి నుంచి మైకు సక్రమంగా పనిచేస్తుందా లేదా అని బెంగుండదు, ఎవడన్నా వచ్చాడా లేని దాని బెంగుండదు, మధ్యలో అడ్డం వస్తున్నాడనే బెంగుండదు, పొద్దున్నే లేవగానే చెంబురుచ్చుకు వెళ్ళవలసిన అవసరం అసలు ఉండదు, సుఖంగా వెళ్ళిపోతాం కదా అనిపిస్తుంది. అయితే అంత తేలిగ్గా రానివాడు అనుకోండి, ఇంకా నాయన ఇంత చేసి నీకు ఇంకో 50 ఏళ్ళు పురాణం చెబితే కానీ నువ్వు రావద్దు, మీ జనాలు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకో వాళ్ళ వాళ్ళ వయస్సును బట్టి 25 ఏళ్ళు 30 ఏళ్ళు విన్నాయి అంటున్నాడు ఆయన. మనం తొందరపడినా వెళ్ళలేము, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము, వద్దనుకున్నా మానలేము. అందువల్ల పరమేశ్వర సన్నిధానంలో శరీరం విడిచిపెట్టినప్పుడు అరే తీర్థయాత్రలకు వెళ్ళారండి, వాళ్ళకేం పోయే కాలం అలా వెళ్ళిపోయారేటండి, దేవుడు ఉన్నాడు అని అడుగుతారే, అది అజ్ఞానం. ఉన్నాడు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆ యోగం మీకు నాకు ఎందుకు రాలేదంటే ఇంకా మనకి టైం ఉంది. వాళ్ళు చాలా తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఎంత సుఖపడుతున్నారో తెలుసా? ఇక్కడేముంది మనకి, కాసేపు కుర్చీలో కూర్చుంటే ఈ కాలు నొప్పి ఈ కాలు నొప్పి. వాత సంహార తైలం అనేటటువంటి కొట్టు దగ్గర మన జనాలంతా సాయంత్రం అయ్యేసరికి ఆ సీసా కొనుక్కోవడం, కాళ్ళకి రాసుకోవడం. కానీ అక్కడికి వెళ్తే హాయిగా ఈ వాతాలు లేవు, పైత్యాలు లేవు, సుఖంగా ఈశ్వర సన్నిధానంలో ఏం ఆనందం, బ్రహ్మానందం అంటారనమాట. ఆ ఆనందం కలగడం కోసమే మనం ఉపాసన చెయ్యాలి. ఈయన మొత్తం మీద బలవంతంగా దీపారాధన చేయించి తాను చేసి ఇంతమంది చేత దీపారాధన చేయించిన పుణ్యంతో ఈ శరీరం విడిచిపెట్టగానే అమాంతంగా బ్రహ్మగారి హృదయంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి పుట్టాడు. ఈ పులస్త్యుడికి విశ్రవసుడు అనేవాడు పుట్టాడు. ఈ విశ్రవసుడికి ఇలబిల అనే ఒక గొప్ప అందగత్తె భార్యగా వచ్చింది. ఆ ఇలబిలకి ఈ విశ్రవసుడికి ఈయన వైశ్రవణుడు అనే పేరుతో కొడుకుగా పుట్టాడు. విశ్రవసుడి కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. మొదట్లో ఆయన పేరు వైశ్రవణుడు. ఆయన పుట్టి పుట్టగానే వాళ్ళ నాన్నగారు వచ్చి, నాయన శివానుగ్రహంతో శివుడి గురించి మేము ఉపాసన చేస్తే పుట్టావు, నువ్వు అనవసరంగా కాలం వ్యర్థం చెయ్యకే, వెంటనే కాశీ వెళ్ళు, అక్కడ కఠోర తపస్సు చెయ్యనగానే ఇతడు కాశీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్నానం చేసి శివుణ్ణి మహాతపస్సుతో మెప్పించాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం కొద్దిగా సౌండ్ పెంచు. ఆ మహాతపస్సుకి ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. ఏమి తపస్సు చేశాడో తెలిసిన వాడు, వాడి శరీరం అంతా అస్థిపంజరం అయిపోయింది, ఎముకల పోగు గుడ్లుల బయటకు వచ్చేసాయి, కనుగుడ్లు ఉరికి అలా ఉన్నాయి తప్ప ఎక్కడ అందులో మాంసం కనపడటం లేదు, కేవలం నెత్తి మీద ఉన్న వెంట్రుకలు మిగిలాయి, అస్థిపంజరం మిగిలింది, అయినా అలా చిక్కిపోయి పాపం వాడు దీనంగా నమశివాయ 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 అంటూనే ఉన్నాడు. నిరాహారి అయి వాయుభక్షకుడై ఆ మహాతపస్సుకి ఈశ్వరుడు ఆశ్చర్యపోయి, పార్వతీ కుర్రాడు ఒకడు తపస్సు చేస్తున్నాడు, పులస్త్య ప్రజాపతి మనమడు వాడు, వెళ్ళి మనం వాడిని అనుగ్రహిద్దాం అనగానే అమ్మవారు ఆయనతో కలిసి బయలుదేరింది. ఇద్దరూ కలిసి కాశీలో ఈ వైశ్రవణుడికి దర్శనమిచ్చారు. వాడు శివుణ్ణి పూజించడం మానేశాడు, అమ్మవారికి యగాదిగా చూశాడు. ఏమిటి ఎందుకు యగాదిగా చూసేటవాడు? ఇన్ని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసి శరీరం అంతా శుష్కింప చేసుకుంటే గాని శివుడి దర్శనం నాకు కాలేదు. ఈవిడెవరండి, శివుడు పక్కనే కూర్చోగలిగింది, ఎంత తపస్సు చేసిందో, అబ్బా నాకు ఈర్ష్య వచ్చేస్తోంది, ఆవిడకు వచ్చిన స్థానం నాకు రాలేదేమో అనుకున్నట్టు ఈ పిచ్చాడు. మాయదారి భక్తులు రకరకాల భక్తులు. రావణాసుడికి ఈయనకి తేడా ఏమిటంటే, రావణాసుడు ఎక్కడ అమ్మవారిని భారీగా అడిగాడు, కానీ వాళ్ళ అన్నగారు కదా, అలాంటి పెచ్చ పని చేయలేదు. కానీ అమ్మవారిని భారీగా పొందాడు ఆయన. అంటే ఆవిడ ఏ తపస్సు చేసిందో, నేను కూడా అంత తపస్సు చేసి ఉంటే నేను కూడా పార్వతీదేవి బదులు అక్కడ కూర్చునేవాడినేమో, అంత తపస్సు చేయలేకపోయానే అనుకున్నట్టు. చూసారా, మాయదారి భక్తులు అంటారు వీళ్ళని. అమ్మ అంటే అవినాభావ సంబంధం. ఈశ్వరుడు నిరాకారుడు, ఏ ఆకారం లేనివాడు, అయినా ఒక ఆకారం ధరించి తన శరీరాన్ని రెండుగా విభజించుకున్నాడు. ఒకటి అమ్మ, ఒకటి అయ్య, మళ్ళీ ఆ రెండు ఒకటే. వీడు ఏకంగా నా తపశ్శక్తితో అమ్మవారిని అయిపోతేనా, ఎప్పుడు శరీరంలో సగభాగంలో ఉండి శివుడితో కలిసి అన్ని ఊళ్ళు తిరగచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు అనుకున్నాడు పాపం. ఈ ఈర్ష్య కలగడంతో ఆయన కుడికన్ను ఒక గవ్వ ఎగిరినట్టుగా పైకి కిందకి, అసలే అస్థిపంజరం తప్ప ఏం లేదు కదా, కళ్ళు బయటకు వచ్చున్నాయి, ఈ కన్ను కాస్త విఠలాచార్య సినిమాలోలాగా పైకి కిందకి కదిలింది, ఇలాగ ఎగిరింది. కుడికన్ను గుడ్డి గవ్వ ఎగసినట్లు ఎగసింది అన్నాడు. గుడ్డి గవ్వలను ఉండే పూర్వం ఆటలాడుకునేందుకు ఆ గుడ్డి గవ్వల పైకి కిందకి కదిలింది. దానితో పార్వతీదేవి కొళ్ళు మండింది. అందుకే అసలు నేను మీతో ఎక్కడికి రాను, మీ భక్తులందరూ ఇలాంటి వాళ్ళే దొరుకుతారు, ఒకడేమో నేను కనపడగానే మీ ఆవిడ నాకు ఇచ్చేయి అంటాడు, నువ్వేమో కిక్కులు మనకుండా ఇచ్చేస్తావు, ఒకడేమో ఎక్క నా స్థానానికే ఎసరు పెడదాం అనుకుంటున్నాడు వీడు, ఒకడొచ్చి నెత్తి మీద కూర్చుంటానంటాడు, ఒకడొచ్చి శివ పాడైపోయిన గుట్టలు నా దగ్గర ఉన్నాయి అవి నీకు కప్పనా అంటాడు. ఏమిటి శివ నీ భక్తులంతాను, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితీ. ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ శ్రీశైలారణ్యాల్లో ఉండేది. రోజు శ్రీశైలారణ్యాలలో అక్క మహాదేవి గుహలకు వెళ్లే మార్గంలో ఓ పాతకాలపు శివలింగం, ఎప్పుడో శివుడు తనంత తాను స్వయంభూలింగంగా వెలిశాడు. ఆ లింగాన్ని దగ్గరికి శివరాత్రి రోజుల్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకుపోయేవారు. ఆ లింగానికి దగ్గరలోనే ఓ ముసలావిడ ఉండేదిట. ఈ ముసలావిడ రోజు శివుడికి నమస్కారం చేసుకుని, శివుడే మా అబ్బాయి అనుకునేది పాపం. ఆవిడ కొంచెం శివుడు అంటే పుత్ర ప్రేమ. భక్తుల్లో కొన్ని రకాల భక్తులు మా అబ్బాయి అనుకుంటారు, యశోదాదేవి లాంటిది. రోజు అటు వెళ్ళిన వాళ్ళు ఏదైనా పండు ఇస్తే ఆ పండును ఆయన నువ్వు తిననేది, ఆయన తినకపోతే నువ్వు తినకపోతే నేను చచ్చిపోతాను అని బతిమాలితే గతి లేక పెట్టు తల్లి అని ఆ శివలింగంలోంచి నోరులా తెరిచేవాడు. ఆ నోట్లో మొక్క పెట్టి ఆయన తిన్నాక అబ్బా మా అబ్బాయి తిన్నాడని మిగతా మొక్క ఈవిడ తినేది. ఇలా శివుణ్ణి కన్నబిడ్డలా సాకింది. ఓసారి శివరాత్రి పర్వదిన సమయంలో విపరీతంగా మంచు కురిసింది. బాబు మామూలు మంచు కాదు, అసలే సహజంగా శివరాత్రి కాలంలో మంచు ఎక్కువగా ఉంటుంది, శ్రీశైల అరణ్యాల్లో ఎటువంటి మంచు అండి బాబు అది. ఆ మంచు శివలింగం అంతా కప్పేసింది. ఈవిడ అర్ధరాత్రి వేళ మా అబ్బాయి ఎలా ఉన్నాడో చూద్దామని కొండ గుహలోంచి బయటకు వచ్చింది. శివలింగం మీద మంచు పడుతోంది, వణికిపోయింది ఈవిడ. మా అబ్బాయికి చలేసేస్తుంది, తట్టుకోలేడు, అయ్యి బాబోయ్ ఇంత మంచు నుంచి ఎలా రక్షిద్దాం అనుకుందిటి పాపం. ఆవిడ దగ్గర రగ్గులు లేవు, కోట్లు లేవు, ఏమీ లేవు. రోజు పాత కొట్లు బయట పారేస్తారు కదా ఈ జనాలంతా, ఈ పాత కొట్లన్నిటితో బొంత కుట్టుకుంది కప్పుకోవడానికి. అన్నీ పాత కొట్టలే, రామచంద్ర ప్రభు ఇంకా ఆ గుడ్డల్ని వర్ణించలేం. సకల దుర్మలినములతో నిండిన గుడ్డలన్నీ కలిపి బొంత కొట్టుకుని దాన్ని పగటిపూట నీళ్లల్లో తడిపి ఒట్టును వేసేది, దాంతో రాత్రి కంపది. పాప అలాగే బతుకుతుంది ఆవిడ, అమాయకురాలు, ఆవిడకి ఏం చేత కాదు కనుక. ఆ పాత గుడ్డల బొంత పట్టుకొచ్చి ఈ శివలింగం మీద కప్పింది, శివుడికి చలిస్తోందని. ఆహా ఎంత మంచి సేవ చేసావమ్మా అని వెంటనే ఆవిడ్ని కైలాసానికి తీసుకురమ్మని నందీశ్వరుడిని పంపాడు. వెంటనే అప్పుడు పార్వతీదేవంది, ఇక నేను మీతో ఇలా అయితే కాపురం చేయలేను బాబు, ఈ కంపు చచ్చిపోతుంటే ఆ గుడ్డలా కప్పుకున్నారండి అంది. అంటే ఆయన చిరునవ్వు నవ్వి, వెర్రిదానా ఇంతమంది ఉన్నారు, ఏ 7-8 రోజులు పురాణం వింటున్న వాళ్ళలో ఒక్కడొచ్చి కొత్త పంచి కప్పాడా నా మీద, ఒక్కడొచ్చి కొత్త దుప్పటి పట్టుకొచ్చి ఇచ్చాడా, ఎవరి దారిని వాళ్ళు కప్పుకొని శుభ్రంగా పడుకుంటున్నారు, వాళ్ళకి దోమలు కొడితేనేమో టాటాయిస్ మస్కిటో కాయలు సెలిగించుకుంటారా, హిట్టు కొట్టుకుంటారా, నా దగ్గరకు వచ్చేసరికి హిట్టు లేదు గిట్టు లేదు, నన్ను పట్టుకుంటున్నావు అంటారు, నాకేమీ ఇవ్వరు, కానీ ఇవిడు చూడు మా అబ్బాయి అని చలికి వణికిపోతున్నప్పటికీ తాను కప్పుకునే పిచ్చి పొంత నాకు కప్పింది. నా భక్తురాలు ఆవిడ నా తల్లితో సమానం, ఈ రోజు నుంచి ఆవిడకి కైలాసంలో మాతృస్థానం ఇస్తున్నాను, నువ్వు గౌరవించు, ఇక మీద నీకు అత్తగారు కొత్త పెత్తన నీ మీద చేస్తుంది అని అత్తగారిని అంటగట్టాడు పార్వతీదేవికి. అదనమాట ఈ పద్యం, ప్రాతలు మీద కప్పిన కృపామతి నోర్చితి, దూర్చిటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో అద్భుతంగా రాశాడు ఈ పద్యాన్ని. పాతగుడ్డలు మీద కప్పితే దయతో ఓర్చుకుని అమ్మ అమ్మ అని మాతృస్థానం ఇచ్చావు. ఇంకోడున్నాడు, వాడేం చేశట, వీధుల్లో పల్లకీలో శివుణ్ణి ఊరేగించడం, రథంలో ఊరేగించడం చూశాడు. చూశారు అక్కడ రథం ఉంది, పెద్ద రథం, ఆ రథంలో మహాశివరాత్రి నాడు అపూర్వంగా ఊరేగిస్తారు. పల్లకీ లేదు నా దగ్గర, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, పోనీ లాగడానికి రథము లేదు, శివుణ్ణి నేను కూడా ఊరేగించి పుణ్యం పొందాలి, శివుడు మా స్వామి అనుకున్నాడు ఒక పిచ్చి భక్తుడు. వాడు ఏం చేసేవాడు, రోజు పాతకొట్లు ఉతుక్కుని గాడిద మీద వేసి పట్టుకెళ్ళేవాడు. గుర్రాల మీద కాకపోతే, ఏనుగుల మీద కాకపోతే, గాడిద మీద మాత్రం శివుణ్ణి ఊరేగించకూడదు, గాడిద మాత్రం జంతువు కదా అనుకున్నాడు వాడు అమాయకుడు కనుక. వెంటనే ఎవరో శివలింగాన్ని అక్కడ ఇసుకతో చేసి బయట పారేస్తే ఆ లింగం పట్టుకొచ్చి గాడిద వీపు మీద ఈ పాత గొడ్డ ఒకటేసి కప్పుకుని కప్పుకుని తుడుచుకున్నటువంటి గొట్టేసి దాని మీద పడు కూర్చోబెట్టి ఊరంతా హరహర శంభు అని ఊరేగించాడు. మళ్ళీ పార్వతీదేవి యగాదిగా చూసింది, భక్తుడు కుంటెన్న పంపబోతి, గాడిదని పట్టుకొచ్చాడు, ఆ గాడిద కూడా కుంటి గాడిది పోని, కాలు కుంటితో ఇల్లా ఇల్లా ఊపుకుంటూ నడుస్తోంది. ఆ గాడిద మీద పెట్టి ఊరేగిస్తే ఏదో పెద్ద రథయాత్ర కింద, పుష్కరయాత్ర కింద ఊరేగి వాడికి కైలాసం ఇస్తావు. బాబోయ్ ఈ రోతలు భరించలేకపోతున్నాను, ఈ రోతలు పెక్కులుండ మదిరోయుదేవి నిన్ని మల్లికార్జున, ఇన్ని రోతలుండగా మళ్ళీ కొత్త రోత, వీడేమిటి, వీడు నిన్ను చూచి యగాదిగా ఈర్ష్యతో చూస్తాడు నన్ను అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, పార్వతి రోత రోత అంటే అసలు నేనే పెద్ద రోత, నన్ను చూస్తూ చూస్తూ ఎలా వరించావు, మరి శ్మశానంలో ఉంటానా, శవాలు కాలుతున్నాయా, రోజు అందరూ అగరత్తుల ధూపం ఇంట్లో వేసుకుంటే నేను కాష్టంలో ఉన్న ధూపం పీలుస్తాను. చక్కగా అందరూ సుగంధ ద్రవ్యాలు రకరకాల ఫేస్ పౌడర్లు పూసుకుంటే నేను బూడిద పూసుకుంటాను. అందరూ మంచి బట్టలు కట్టుకుంటూ ఉంటే నేను పులితోలు గజ చర్మం వీటిని ధరిస్తాను. హాయిగా అందరూ పంచభక్ష పరమాన్నాలతో జీడిపప్పులు రెండు ఉన్నా లేకపోయినా మొత్తం మీద పాయసంతో భోజనం చేస్తూ ఉంటే నేను విషం కంఠంలో పెట్టుకుంటాను. ఇవన్నీ భరించావు మరి నా భక్తుల్ని భరించకూడదా అంటే ఆవిడ చిరునవ్వు నవ్వి, మీరు వాళ్ళు ఒకటేనా, మీ నాటకం నాకు తెలియదా, మీరు సర్వాంతర్యామి, మీకు రోత ఏమిటి, ఈ జగత్తంతా మీలోనే పుడుతోంది, మీలో నశిస్తోంది, మీలోనే పెరుగుతోంది అన్నది. వెరిదానా, ఇవి కూడా నా లీలలే, అందరూ భక్తులే, వీడికి ద్వేషం లేదు. ఇక్కడ నీవు ఎంత తపస్సు చేస్తే నా భార్యవయ్యావో అంత తపస్సు నేను చేయలేకపోయాను, నేను కూడా అంత ఉన్నత స్థానం పొందాలని కోరుతున్నాడు ఈ పిచ్చివాడు. కాబట్టి వాడిని అనుగ్రహించు తల్లివి, నేను వరాలిస్తాను, నువ్వు కూడా వరాలు ఇయ్యి అంటే సర్లేండి మీకు ఇష్టమైతే నాకు ఇష్టం కాదా అంది ఆవిడ. అలా అంటుంది కానీ అసలు వరాలు ఆవిడే ఇస్తుంది. అమ్మవారికి ప్రేమ ఎక్కువ, పైకి మాత్రం ఏమి ఎరగనట్టుగా ముందు శివుడిని కాసేపు తెప్పినట్టు నటిస్తుంది. భార్యాభర్తల మధ్యలో అందుకే వేలెట్టకూడదు, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. మళ్ళీ మనం కనుక ఇద్దరికి సలహా ఇచ్చామా, ఇద్దరు కలిసి ఏకమే వీడిది అంటారు. ఆది దంపతులు వాళ్ళు అంత ఐకమత్యంతో ఉండే ఈ చరాచర జగత్తులో మరొక సాధ్యమణి కానీ సాధువు కానీ మరొకరుండరు. ఇప్పుడు వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకు ఎదురుగుండా నిలబడేమంది, రే అబ్బాయి నన్ను ఈర్ష్యతో చూసావు, అయినా నేను సంతోషిస్తున్నాను. ఏ నాయసం ఏం పోయిందిరా, మీ నాన్నగారు వరాలు ఇమ్మన్నారు, ఇచ్చేస్తున్నాను ఈ క్షణమే. నీకు ఈ రోజు నుంచి కొత్త పేరు ఇస్తున్నాను. మొదటి వరం నువ్వు నన్ను చూడగానే కన్ను పైకి కిందకి కదిలిచావు ఈర్ష్యతో, అందుకని కుబేరుడు అంటే ఈర్ష్యతో కన్ను అటు ఇటు కొట్టినవాడు అని అర్థం అనమాట. అందుకని నువ్వు ఇవాడిని ఎవడన్నా మనం కుబేరుడు అంటే అసలు అర్థం ఇది, నీకు కుబేరుడని పేరు వస్తుంది. వేరము అంటే ఈర్ష్య, ఈర్ష్యతో కన్ను కదిలించావు కనుక కుబేర శబ్దం వస్తుంది. దీనివల్ల నీకు ఒక్క చిన్న నష్టం మాత్రం వస్తుంది, నువ్వు నన్ను చూచి కూడా ఈర్ష్యపడ్డావు గనక నీకు మొదట్లో సంపద వస్తుంది. ఆ సంపదని మీ తమ్ముడు ఒకడు వచ్చి నెత్తిమీద కొట్టి లాక్కుంటాడు. కానీ పరమభక్తి నీ మనస్సులో ఉంది గనక పూర్వజన్మలో వేలాది దీపములను శివాలయంలో వెలిగించిన పుణ్యం ఉంది గనక నీవు ఈశ్వరుడికి శాశ్వత మిత్రుడు అవుతావు, దిక్పాలకుడు అవుతావు. అనగానే ఈశ్వరుడు, ఆయన ప్రస్తుతం లంకాద్వీపం అని భూలోకంలో ఉన్నది, ఆ శ్రీలంకని పరిపాలించుకో, కొంతకాలం దాన్ని బాగు చేసుకో, అష్టైశ్వర్యాలు నీకు ఇస్తున్నాను, ఇదిగో పుష్పక విమానం అన్నాడు. ఈశ్వర అనుగ్రహంతో వీడు ఆ పుష్పక విమానం తీసుకుని లంకానగరాన్ని మళ్ళీ బాగు చేసుకుని మంచి సంపదలతో సుఖంగా ఉన్నాడు. అమ్మవారిని కొంచెం ఈర్ష్యతో చూసిన పాపం ఒకటి ఉందిగా, దాంతో కొద్ది రోజులకి రావణాసురుడు వచ్చాడు, సావచత కొట్టాడు, లాగేసుకున్నాడు. అలో లక్షణానని భార్యతో పిల్లలతో మళ్ళీ ఏడ్చుకుంటూ శివుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు శివుడు, ఇంతవరకు నేను ఏ లోకములోనూ లేకుండా అంతటా వ్యాపించి ఉన్నాను, ఒక్క కాశీని మాత్రమే భూలోకంలో సృష్టించుకున్నాను, ప్రళయకాలంలో కాశీని ఆకాశ మార్గంలో సోలం మీద నిలబెడతాను, నీకోసమని ఈరోజు నుంచి నేను ఉత్తర దిక్కులో ఒక గొప్ప లోకం నిర్మించుకుంటున్నాను అని ఒక మహాలోకం నిర్మించుకున్నాడు, దాని పేరు కైలాసం. అప్పుడు కైలాసం వచ్చిన తర్వాత అప్పటిదాకా కైలాసం అనే లోకమే లేదు ఆయనకి, అంతటా వ్యాపించి అంతటా ఉండేవాడు ఆయన, ఒక స్థానం లేకుండా. ఆ కైలాసానికి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పంపాడు. విఘ్నేశ్వరుడు అక్కడంతా శుద్ధి చేశాక నందీశ్వరుడు, భృంగి, భృంగిరిటి, వీరభద్రుడు, పరమమహేశ్వరులు ఇలాంటి ఎంతోమంది మహాత్ములైన ప్రమదగణాలు కొన్ని కోటాను కోట్ల వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అక్కడ స్వామివారి కోసం ఒక శిఖరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిఖరంలో ఒక శుభముహూర్తంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా మకాం వెళ్ళాడు. అప్పుడు వెళ్ళగానే ఉత్తరం దిక్కున ఒక దివ్యలోకాన్ని నిర్మించాడు. నిర్మించి ఈ రోజు నుంచి ఈ నగరానికి అలకాపురం అని పేరు పెడుతున్నాను, నేను కైలాసము నుంచి తలుపు తీయగానే ఉత్తరం వైపు ఉన్న నీ అలకాపురం కనబడుతుంది, నువ్వు తలుపు తీసుకుని నా దగ్గరికి రావచ్చు. ఎప్పుడు నీకు నా దర్శనం చేసుకోవాలనుకున్నా తక్షణం లోపలికి వచ్చేందుకు వీలుగా నీకు వరం ఇస్తున్నాను. ఇతర దిక్పాలకులు కేవలం దిక్పాలకులు మాత్రమే, కానీ నువ్వు కేవలం దిక్పాలకుడివి కాదు, నాకు మిత్రుడివి కూడా అన్నాడు. శివుడికి స్నేహితుడిగా ఉండే యోగం వాడికి ఒక్కడిగా పట్టింది. ఇంత యోగం నీకెందుకు పట్టిందో తెలుసినా, శివాలయములో నీవు వెలిగించిన దీపారాధనల మహాప్రభావం ఇది అన్నాడు. శివాలయంలో దీపారాధన వెలిగిస్తే, ఆవునేతితో కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తే శివుడికి మిత్రులు ఆంతరంగికులు కూడా అవ్వచ్చు. ఇన్ని విని కూడా ఏదో అంటూ ఉంటారులే, దీపం ఎందుకు వెలిగించాలి అనుకుంటే చెప్పలేం కానీ ఈ క్షణమే మొదలు పెట్టాలట. ఈ దీపారాధన వెలిగించటం ఒక మామూలు అలవాటు కాదు, ప్రాణం కంటే ప్రాణంతో సమానమైన అలవాటుగా మారిపోవాలి, ఆచారం అయిపోవాలి. లేవగానే ముఖం ఎలా కడుక్కుంటున్నామో, లేవగానే గిసగిసలాడిపోయి రైల్లో ఉన్న ఇంకో చోట ఉన్న కాఫీ కాఫీ అని కొంతమంది ఎలా అయితే చెంబులు కప్పులు బుచ్చుకెడుతున్నారో అంత అలవాటుగా మారిపోవాలి. ప్రాణం రక్తంలో రక్తం అయిపోవాలి. శివారాధన చేసే ముందు ఆవు నేతితో దీపం వెలిగించకుండా ఈ పూట నేను అన్నం తిననని వ్రతం పట్టాలి. అలా చేస్తే ఈశ్వరుడికి అత్యంత ఆత్మీయుడవుతాడు. కుబేరుడు అలాగే ఆత్మీయుడయ్యాడు, ఉత్తర దిక్కున అలకాపురం ఏర్పాటు చేసుకున్నాడు, శాశ్వతంగా దిక్పాలకుడు అయిపోయాడు. యుగాంతం వరకు అక్కడ ఉంటాడు. యుగాంతం అయ్యాక శివుడికి గణాల్లో ప్రమద గణాల్లో ఒకడైపోతాడు. ఇది శివుణ్ణి నిరంతరం ఆరాధించే మహానుభావులకు వచ్చే ఫలితం. అందులో ప్రత్యేకంగా దీపారాధన దీపదానం యొక్క మహాఫలితము. అందువల్లే ఇప్పటికీ కూడా వైకుంఠంలో ప్రతి అమావాస్య నాడు, చతుర్దశి నాడు, శివరాత్రుల్లోనూ, మాస శివరాత్రుల్లోనూ, ఏకాదశి నాడు లక్ష్మీదేవి స్వయంగా ఈశ్వరుడి యొక్క లింగాన్ని వైకుంఠంలో కూడా ప్రతిష్ఠించుకుంది. ఆ లింగ సన్నిధానంలో దీపారాధన ఆవిడ వెలిగిస్తుంది. ఎప్పుడు శివుడు భిక్షాటనకు వస్తాడా, ఆయనకి అన్నదానం చేద్దామా అని ఆవిడ ప్రతి సాయం సంధ్యా సమయంలోనూ, ప్రాత సంధ్యా సమయంలోనూ ఎదురు చూస్తుంది. శివుడు సంధ్యా సమయంలో భిక్షాటనకు వస్తాడు వైకుంఠానికి, అందుకని ఆవిడే స్వయంగా వేస్తుంది. ఓసారి ఏం జరిగిందో తెలుసా, శివుడు భిక్షాటనకు వచ్చాడు, అమ్మవారు మర్చిపోయి గడప అవతల నుంచి భిక్ష వేసింది. ఆ క్షణమే ఆవిడ విష్ణువుకి దూరం అయిపోయింది. తర్వాత జరిగిన కథ మీకు తెలుసు, భృగు మహర్షి వచ్చాడు, విష్ణువుని తన్నాడు, ఆవిడ విష్ణువుకి దూరం అయిపోయింది. అంటే ఈశ్వరుడికి ఎప్పుడు భిక్ష వేసినా, దీపం వెలిగించినా గడప దాటి బయటకు వచ్చి వెలిగించాలి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర తప్ప ఇంకెక్కడైనా వెలిగిస్తే, ఒకవేళ గర్భాలయంలోకి వెళ్ళే అవకాశం ఉంటే అయితే లోపలికి వెళ్ళాలి, లేదా బయటకన్నా రావాలి. అంతే తప్ప గడప యువతల నుంచి అవతలకి భిక్ష వేయటం కానీ, గడప యువతల నుంచి అవతలకి దీపం తోయటం కానీ రెండూ చేయకూడదు. కొన్ని ఆలయాల్లో గడప దాటి లోపలికి వెళ్ళవరు కదా, అప్పుడు ఏం చేస్తారు, చాలామంది టెక్నిక్గా లోపలికి ఎలాగ వెళ్ళలేదు కదా అని యువతలు ఉండి దీపం లోపలికి తోస్తారు. అలా తోయడం నిషిద్ధం, అందుకు చెబుతున్నాను. అలా చేస్తే ఐశ్వర్యానికి దూరం అవుతాం, లేదా భర్తకి భార్య, భార్యకి భర్త దూరం అవుతారు. ఇలాంటి దోషములు పొరపాటు కూడా చేయకూడదు. ఎప్పుడు ధ్వజస్తంభం దగ్గరే పెట్టండి, అటువంటిప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయాలి. శివాలయం లోపలికి వెళ్ళాక ఒకసారి ప్రాంగణంలో ఎక్కడ పెట్టినా పర్వాలా, ఒక్క నందికి శివుడికి మధ్యలో మాత్రం పొరపాటును కూడా దీపం వెలిగించరాదు. నందీశ్వరుడికి శివుడికి మధ్యలో దీపారాధన వెలిగించడం కంటే గృహదహనం ఇంకా తేలికైన పాపంట. గృహదహనం కంటే ఇల్లు తగలబెట్టి ఎవరినైనా చంపడం కంటే ఎక్కువ పాపం అన్నారు. ఈ మధ్యన కొంతమంది ఏవో పిచ్చి పిచ్చి చెబుతూ ఉంటారు, అవన్నీ శాస్త్రాలకు సంబంధం లేదు. నందీశ్వరుడికి శివుడికి మధ్యలో వస్తే చాలు వాడు చచ్చిపోయినట్టే అని చెప్పేస్తున్నారు ఎవరో కానీ, అలా ఎక్కడ శాస్త్రం చెప్పలా. దర్శనము చేసుకునేటప్పుడు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో రాకూడదు. మనం శివ దర్శనం చేసేటప్పుడు నంది దగ్గర నుంచి దర్శనం చెయ్యాలి. అంతేగాని ఉత్తవేళల్లో నందీశ్వరుడికి శివుడికి మధ్యలో కనిపించిన వాడలో నాశనం అయిపోతే ఒక్క పోదారి బతకడు. ఎందుకో తెలుసా, అనుక్షణం ఇటు తిరగాలి అలంకారం చేయడానికి వాళ్ళు. మనం కూడా నందీశ్వరుని దాటి ఆ లోపల ఆలయంలోకి మధ్యలో అంతరాలయం దగ్గరికి వెడుతున్నాం. ఆ వెళ్ళేటప్పుడు ఆయనకి తగలకుండా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాం మధ్యలో. దర్శనము చేసుకొనున్నప్పుడు మాత్రమే, ఇది మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. ఉత్తవేళల్లో ఇద్దరికీ తిరగకుండా అసలు ఎవడన్నా ఉండగలడా, పైన దీపం మాడిపోయింది, ఈ ఇద్దరికీ మధ్యలోనే ఉంటుంది దీపం, ఎలా వెలిగిస్తావు నువ్వు? ఇటు నుంచి ఇటు తిరగకుండా గుళ్ళోకి అసలు ఎవడన్నా వెళ్ళగలడా? వెళ్ళలేడు. అభిషేకం చేసేటప్పుడు కార్తీక మాసంలో చుట్టూతో జనం ఉండి అభిషేకం చేయాలి, అప్పుడు ఉండొచ్చు. ఒక గుర్తుపెట్టుకోండి ఇక మీదట, నందీశ్వరుడికి శివుడికి మధ్యలో దర్శనము చేసుకునేటప్పుడు, శివ దర్శనం చేసుకునేటప్పుడు మాత్రమే రాకూడదు. అలాగే ఎవరైనా నంది కొమ్ముల్లోంచి శివుడిని చూస్తున్నప్పుడు, అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో మనం వెళ్ళకూడదు, అది పాపం. తక్కిన వేళల్లో వెడితే అది దోషం ఎప్పుడు కాదు. ఈ నియమాలు సక్రమంగా శాస్త్రోక్తంగా పాటిస్తే శివానుగ్రహం లభిస్తుంది. ఎంత గొప్పవాడైనా సరే భక్తి ప్రధానం గనక, అయ్యో తెలుసో తెలియక మేము అపరాధం చేశాము స్వామి రక్షించంటే మళ్ళీ రక్షించేస్తాడు ఆయన. ఇప్పుడు ఎవరో అక్కర్ల, శివశర్మోపాఖ్యానంలోనే శివశర్మ చిట్ట చివర బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మగారు, నువ్వు చాలా మంచి పుణ్యం చేసావురా, యాత్రలు చేస్తూ చేస్తూ హరిద్వారంలో మాయాపురంలో ప్రాణం విడిచిపెట్టావు, కానీ దురదృష్టవంతుడు అన్నాడు. ఈయన కంగారు పడి, పుణ్యశీల సుశీలు, నేను దురదృష్టవంతుడు అంటున్నాడు ఏమిటి అంటే, అవును మరి నువ్వు కాశీలో శరీరం విడిచిపెట్టలేదు, ఇన్ని యాత్రలు చేసావు, చివరి రోజుల్లో కాశీలో గడపాలని నీకు తెలియలేదు, అందువల్లే కాశీలో మరణించకపోతే ఎన్ని లోకాలకు వెళ్ళినా మళ్ళీ పునర్జన్మ ఎత్తక తప్పదనగానే అయితే నా బతికేమిటని అడిగాడు ఆయన. నువ్వేం కంగారు పడక్కర్లా, ఎందుకు మళ్ళీ రీసౌండ్ ఇస్తుంది, కొంచెం జాగ్రత్త చూడు, అది కొద్దిగా అటు తిప్పు, సెకండ్ ఇది ఆపి ఆ బాక్సులో ఇట్టుగా అటు తిప్పి ఇటు తిప్పు, ఏదో సమ తేడా వస్తుంది అస్తమాటి మైకు గర గయ్యి అంటుంది. అటువైపు అటువైపు పర్వాలేదు, వీరస్వామి గారికి పెట్టు, ఆయన పరమభక్తుడు, ఆయన చెవుల్లో పెడితే శ్రద్ధగా వింటాడు. ఇప్పుడు కాస్త తగ్గింది ఎంత అక్కడి మీద చూసావనైనా అది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వచ్చి ఆయన చేసుకో మళ్ళీ. ఎవడైనా చివరి రోజుల్లో కాశీలో మరణిస్తేనే మోక్షం, అలా కాకుండా పాడైన శాస్త్రార్థములు అంటాడు శ్రీనాథుడు. శాస్త్రార్థాలు పాడుని కాదు అక్కడ, ఎక్కువ చదువుకోవడం వల్ల బుర్ర పని చెప్పిపోవడం, బాగా యాత్రలు చేసిన వాళ్ళకు కూడా కొన్ని పిచ్చలు వస్తాయి, ఎక్కువ తిరిగేయడం వల్ల ఎక్కడ ఉండాలో ఏమిటో ఇవన్నీ తెలియవు. మేము ఎన్నోసార్లు వినేసామండి, ఏమన్నాడు వీడు గట్టిగా మాట్లాడితే అందులో స్థూలంగా కథ తెరుస్తుంది, సూక్ష్మార్థం ఏం తెలుస్తుంది. అబ్బో రాజస్థానం 3 సార్లు వెళ్ళానండి, అవన్నీ ఎందుకండి తిరగడం, మళ్ళీ కాశీ అండి 50 సార్లు తిరిగానండి. కాశీకి 50 సార్లు తిరగడం వల్ల వచ్చిన ఉపయోగం లేదు, కాశీలో ఏమి చెయ్యాలో, దేనివల్ల మనకి లాభమో మనకి తెలియాలి, మన బతుకుని పండించుకోవడం తెలియాలి. రోజు దీపారాధన చేస్తున్నప్పుడు ఆ దీపారాధన కుందికేం ఉపయోగం ఉండడంలా, మనం కూడా భగవంతుని కథలు శ్రద్ధగా వింటే ఉపయోగం కానీ ఉత్తి కుందిలో ఉండకూడదు, పాయసం వండడానికి ఉపయోగించే త్రెడ్డు వలే కాకూడదు అంటాడు మహానుభావుడు నన్నయ్య గారు. గరిటె ఉంది కదా, గరిటెతోటి పాయసాన్ని తిప్పేట, పాయసం గిన్నెలోనే ఉంది గరిటె, కానీ ఏం లాభం దానికి, పాయసం రుచి తెలియదు. పొద్దునది సాయంకాలం దాకా పాపం ఇత్తడి గరిటె స్టీలు గరిటె పాయసం కుండలో ఉన్న ఎంత పెసర తినలేదు, రుచి తెలియదు. అదే మీరైతేనో ప్లాస్టిక్ గ్లాసులో పోసేసుకుని మరి శుభ్రంగా తాగి అంత భలే ఉంది అనుకుంటారు. అంటే తాగితే రుచి తెలుస్తుంది కానీ గరిటికి రుచి ఏం తెలుస్తుంది. మనము కూడా ఎన్ని పురాణములు విన్నా దానిలో లీనమై ఆచరణలో పెడితే లాభం తప్ప, వెళ్ళాం వచ్చాం రికార్డు చేసుకున్నాం మళ్ళీ ఇతరులకు వినిపించాం అంటే కాకుండా దానిని ఆచరణలో పెట్టాలి, భక్తితో పరవశించిపోవాలి. ఇతడు కూడా తెగ చదివాడు శివశర్మ, కానీ కాశీలో ఉండకుండా ఇంకో తోటకి పోయాడు. అదనవాడు కొంప మొలగడం అంటే ఇంకో తోటకి తిరుగుదాం ఇంకో తోటకి తిరుగుదామని. కాశీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ శాశ్వతంగా చచ్చిపోవాలని పెడతారు చూసారా, వాళ్ళు చేసే పొరపాటు ఏమిటో తెలుసా, ఆ పంచక్రోసులు దాటి ఇంక వెళ్ళకూడదు, అక్కడే శరీరం విడిచిపెట్టడానికి వెళ్ళారు గనక. వీడి కర్మగాలి ఆ పంచక్రోసులు దాటి ఇంకో చోట ఎక్కడో మార్కండేయుడి దగ్గరకో వింధ్యాచలానికి ఒకసారి వెళ్ళాక అక్కడ పోయితే మళ్ళీ వీడికి మోక్షం రాదు. అందుకనే ఏదైనా యాత్ర గడితే గురువుగారికి తెలియకుండా టింగురంగాని స్పెషల్ ఆటోలో పోవద్దు బాబు అని అంటాను, కారణం అది ఏ క్షణంలో మీకు ఏం దొరుకుతుందని నాకు భయం లోపల రక్షిద్దామని. ఎప్పుడు గురువుల వెంట ఉంటే లాభం ఏమిటంటే వీళ్ళకి ఏ సమయంలో ఏది అవసరమో ఆ ప్రకారం చేసి పెడతారు వాళ్ళు, ఊహ తెలుస్తుంది, జరగబోయేది కొంత తెలుస్తుంది. అందువల్ల పాపం చేసిన శివశర్మ చేసిన పొరపాటు వల్ల మళ్ళీ నీకు పునర్జన్మ వస్తుందయ్యా, కానీ వచ్చినా పర్వాలేదు, హరిద్వార్లో మరణించావు గనక, చచ్చిపోయే ముందు హరిస్మరణ చేసావు గనక నువ్వు ఈసారి మళ్ళీ కాశీలో మరణించే యోగానికి నోచుకుంటావు. అది కూడా నీవు నందివర్ధనుడనే పేరుతో నందివర్ధనపురం అనే ఊళ్ళో వృద్ధక్షత్రుడు అనే పేరుతో పుడతావు. అక్కడ పుట్టి శివుణ్ణి పూజించి శివానుగ్రహంతో కాశీకి వెళ్ళి అక్కడ మరణిస్తావు. చాలా గొప్ప కథ అండి అసలు అది. నందివర్ధన చరిత్ర క్లుప్తంగా చెబుతాడు కాశీఖండంలో, లింగ పురాణంలో పూర్తిగా చెప్పాడు, క్షేత్రమహిమలు ఇంకా బాగా చెప్పాడు. ఇంతటి గొప్పవాడైన శివశర్మ కూడా మళ్ళీ భూమి మీద పుట్టాడు కొంతకాలం వైకుంఠంలో ఉన్నాక. ఆయన వృద్ధక్షత్రుడు అనే పేరుతో నందివర్ధనము అని పేరు కలిగిన ఒక పురానికి రాజయ్యాడు. నందివర్ధనపురాన్ని పరిపాలించాడు కాబట్టి నందివర్ధన మహారాజు అన్నారు ఆయన్ని. ఆయన పూర్వజన్మలో కాశీలో మరణించకపోవటం వల్ల రాజుగా పుట్టిన పాత వాసన కొంత ఉంది. పూర్వజన్మలో ఆయన బాగా డబ్బు సంపాదనతో గడిపాడు. ఎంత వ్యాపారం చేశాడండి, దిక్కుమాల వ్యాపారాలు, హాయిగా సుఖంగా భగవంతుని సేవించక డబ్బు పెచ్చతో వ్యాపారంలో పడి పౌనఃపుణ్యముగా విభాగించి అంటాడు. పౌనఃపుణ్యం అంటే పునఃపునః మళ్ళీ మళ్ళీ సంపాదించి ఈ డబ్బులందరికీ పంచిపెడుతూ డబ్బులు కట్టల్లో పడిపోయి బతికాను అని ఏడ్చాడు. ఆ పాపం వల్ల పుణ్యముతో పాటు పాపము కూడా మళ్ళీ వచ్చింది. దాంతో ఈ జన్మలో ఏం చేశాడు ఆయన, మహారాజ వంశంలో నందివర్ధనపురం మహారాజుగా పుట్టి చిన్నప్పటి నుంచి కొంచెం మద్యపానానికి అలవాటు పడ్డాడు. ఈయనకి 16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఇప్పుడు రాజు అయిపోయాడు. చిన్న వయస్సులో రాజు అవ్వడం వల్ల సింహాసనం అంతా మంత్రి గారికి అప్పగించేసి ఇంట్లో శివాలయం ఉంది. ఆ పురం వాళ్ళందరికీ కూడా గృహంలోనే ఒక శివుడి మందిరం ఉండి తీరాలి. ఇంట్లో శివాలయం ఉండి దాన్ని ఈయన దండం పెట్టేవాడు తప్ప పూజించేవాడు కాదు. పూజించకుండా వేశ్యాగృహానికి పోయేవాడు. రాజనర్తకి పరమసుందరీమణి, ఆవిడ దగ్గరికి వెళ్ళడం, సాయంత్రం అయ్యేసరికి తాగడం, హాయిగా మధుపానం, నృత్యాలు, గాన, భజన, ఈ ఆనందంలో భోగలాలసుడై గడిపాడు. చివరికి ఒక రోజున వాళ్ళ గురువుగారు చాలా గొప్పవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికి పురాణం చెప్పినా అవతల వాళ్ళకి పరమానందం కలిగేది. అందుకే ఆయన్ని పరమానందయ్య గారు అనేవారు. ఆ మహానుభావుడు ఒక రోజున మంత్రి గారి ద్వారా రాజుగారు ఎప్పుడు చూసినా తాగుబోతవుతున్నాడు, వేశ్యాలోలుడై ఉన్నాడని తెలుసుకుని ఒక రోజున శివాలయంలో కూర్చుని మహారాజు గారు రోజు పొద్దున దండం పెట్టుకోవడానికి వస్తాడండి. రాగానే ఇలా రా రాజా అన్నట్ట. రాజుగారు వచ్చారు. రాజా, నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసావు, నీకు తెలియదు, నీ జన్మరహస్యం నాకు తెలుసు. పూర్వజన్మలో చేసిన మహాపుణ్యం వల్ల నరవంశం, అందులో కూడా ఉత్త నరవంశం కాదు, నరేంద్ర వంశంలో పుట్టావు. ఈ జన్మని ధన్యం చేసుకో. శివుడి పూజ కూడా చేయడానికి నీకు ఆ మాత్రం అవకాశం లేకుండా పోయిందా అన్నాడు. చచ్చా మహారాజా, మహాగురుదేవా, నేను అలాంటి పాపం చేయను, శివుడు అంటే నాకు ఇష్టమేనండి అన్నాడు. మరి ఇష్టమైతే నువ్వు పూజ చేయమంటే పూజ చేయకపోతేనేమండి, పురోహితుడిని పెట్టానండి. రోజు పురోహితుడు పొద్దున్నే వచ్చి ముదాకరాత్మ వాదుకొని పెద్ద గొంతుకుతో చక్కగా పద్యాలు చదువుతున్నాడు, శ్లోకాలు చదువుతున్నాడు, పువ్వులు వేస్తున్నాడు, అభిషేకం చేస్తున్నాడు కదండి. అంటే ఓ ఈ మహారాజా, పురోహితుడు సాయం చెయ్యాలి, నీ కాయం స్వయంగా పూజ చేసుకోవడానికి నువ్వు ఉపయోగించు, శివుడి మీద నువ్వు పూజ చెయ్యి, పువ్వులు పెట్టు అనగానే మీరేం చెప్తే చేస్తానండి అన్నాడు. నాకు నీ పెద్ద మాట ఇవ్వక్కర్లా, చేతిలో చెయ్యేసి ఒక్క మాట, అదేమిటో తెలిసిన, ప్రతిదినము ఎక్కడ ఉన్నా సూర్యోదయానికి ముందు శివుణ్ణి స్వయముగా పువ్వులతో పూజ చెయ్యి, ఎంతో కొంత నీళ్లు పోసి అభిషేకం చెయ్యి, నీ చేత్తో సొంతంగా చెయ్యాలి. పురోహితులు ఉంటారా మంత్రం చదువుతారు కావాలంటే, నువ్వు పండితుడివి, నీ మంత్రం నువ్వు చదువుకోవచ్చు, లేదా వాళ్ళ చేత చదివించుకో, వాళ్ళకి దక్షిణ ఇచ్చుకో. నువ్వు మాట ఇవ్వాలి, ఏమిటది, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సూర్యోదయానికి ముందు శివలింగార్చన మాత్రం చేసి తీరాలి, ఇస్తావా మాట అన్నాడు. మీకు ప్రమాణం చేసి మాట ఇస్తున్నానండి, ఈరోజు నుంచి నేను ఏమైనా సరే సూర్యోదయానికి ముందే శివలింగార్చన చేస్తాను, చేశాక నా ఇష్టం మిగతా పనులు చేసుకుంటాను అన్నాడు. నీ ఇష్టం తర్వాత సంగతి, నాకెందుకులే, ఇది ఒక్కటి చెయ్యి అన్నాడు ఆయన. అప్పటి నుంచి ఈయన ఏం చేసేవాడు, రోజు ఎక్కడున్నా సూర్యోదయానికి ముందు లేచి హాయిగా స్నానం చేసి పరుగు పరుగును వచ్చి శివుడికి కాస్త అభిషేకం చేసి పువ్వులు భక్తితో పెట్టి వెళ్ళేవాడు. ఒకరోజున తెల్లారితే కార్తీక సోమవారం, పైగా ఆ రోజు ఏకాదశి, ముందు రోజు రాత్రి రాజనర్తకింటికి పిలిస్తే వెళ్ళాడు. పొద్దున్న వచ్చేస్తున్నాం కదా అనుకున్నాడు తప్ప, ఆ పూట కాస్త రాజనర్తకింటికి వెళ్ళగానే రాజనర్తకి ఒక బుడ్డి కాకుండా 5-6 బుడ్లు పోసింది, సేమ బుడ్లు పైగా. ఈ బుడ్లు మీద బుడ్లు శుభ్రంగా తాగేశాడు ఆయన. దాంతో గుడ్లు తేలేసి అక్కడే పడుకున్నాడు, గాఢంగా నిద్రపోయాడు. ఎక్కువ తాగడంలో మత్తు వల్ల తెలియలేదట పొద్దున్న లేవడం, ఏమి నిద్ర పట్టేసిందో, ఒకటే గాఢంగా నిద్రపోయాడు. సరిగ్గా తెల్లవారుజామున 3.5-4 గంటల సమయంలో మొత్తం ఆ రాజుగారి రాజధానిలో ఉన్న శివాలయాలన్నీ తెరిచారు. వాటన్నిట్లోంచి కూడా మహాన్యాసం మొదలయ్యింది. తెల్లవారుజామున అభిషేకం చేయటం మహాపుణ్యం గనక ఓ అత్యద్భుతంగా మహాన్యాసం వినబడుతోంది. నమస్సోమాయ చరుద్రాయ చ, నమకాలు చమకాలు చదివే వాళ్ళంతా తయారయ్యారు. ఆ శబ్దానికి రాజనర్తకి ఇంటిలో గాఢంగా మత్తుతో చిత్తయి నిద్రపోతున్న రాజుగారికి మెలకు వచ్చింది. పక్కన రాజనర్తకి నిద్రపోతోంది, ఆ పక్కన ఈయన నిద్రపోతున్నాడు. ఉలిక్కిపడి లేచాడు ఆయన. మతిపోయింది ఆయనకి, అప్పుడు గుర్తుకొచ్చింది ఈరోజు కార్తీక సోమవారం, పైగా ఏకాదశి కూడా కలిసి వచ్చింది. అటువంటి రోజున శివుడి పూజ చేయకుండా ఇక్కడ ఈ వేశ్యాలోలున్నాయి, ఇక్కడ పడున్నాను. గురువుగారికి ఏమని మాట ఇచ్చాను, ఎక్కడున్నా సూర్యోదయ సమయానికి వెళ్ళి స్వయంగా నా చేత్తో ఈశ్వరుణ్ణి పూజిస్తానన్నాను. ఇప్పుడు ఈ రాజనర్తకి ఇంటి దగ్గర నుంచి రాజభవనంలోకి వెళ్ళాలంటే కనీసం 1.5 గంటలు పడుతుంది స్నానం చేసి అక్కడికి వెళ్ళడానికి. అంటే అన్నమాట తప్పినట్టే, సూర్యోదయ సమయానికల్లా అర్చన ఆగిపోయినట్టే. అందులో ఈ పూట ఇంకా భక్తితో చెయ్యాలి. ఎలాగా, పోనీ ఇక్కడే స్నానం చేసి పూజ చేద్దామంటే స్నానం చేసే స్నానాగారం ఆ పూట అక్కడ లేదు, నీళ్లు లేవు, సబ్బులు లేవు, ఏమీ లేవు అక్కడ. ఈయనకి నిజంగా ఆ పూట పిచ్చెక్కింది, చాలా బాధపడిపోయాడు. వేశ్యేమో నిద్రపోతోంది, అక్కడ పూజ చేయడానికి ద్రవ్యాలు లేవు, స్నానానికి నీళ్లు లేవు, పువ్వులు లేవు. ఉన్న దిక్కుమాల పువ్వులన్నీ రాత్రి ఈయన ధరించినటువంటి శేష మాలలవి. ఎలా చేసిన పాపానికి చాలా ఏడ్చాడు ఆయన. ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఒక్క శివలింగమైనా దొరకకపోతుందా అని వెతికాడు పాపం. వేసవి ఏళ్లలో శివలింగాలు ఎక్కడ ఉంటాయి? కుంకుడుగాయలు కొట్టుకుని రాయున్న చాలనుకున్నాడు పాపం ఆయన. అక్కట కన్నుగా అన్న కమ్మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ. అక్కట కన్నుగా అన్న కమ్మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ. శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో వేరొక్క పదార్థమో తొదక యుక్తమయ్యైన ఇకెట్టులీశరా. కన్ను మిన్ను గానక తాగి మద్యపానం మైకంలో ఈ ప్రియురాలి ఇంటిలో పడి ఎరక్కపోయి వచ్చి రుక్కుపోయాను. ఇప్పుడు శివ పూజ ఎలా చేస్తాను? ఎంత వెతికినా ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో. ఎక్కడ శివుడి లింగం వంటి ఆకారం కలిగిన ఒక్క రాయి అయినా కనపడితే దానికి పూజ చేద్దామంటే ఒక్క రాయి కనపడదే. పోని ఇంకో పదార్థమైనా, పనికి మాలినదైనా, అయుక్తమైనా, కొంచెం లింగాకారంతో ఉన్న ఏ వస్తువు లేదు, ఓ చెంబైనా లింగంలా కనపడితే చాలంటే అది కనపడటం లేదు ఇక్కడ. ఎలా ఎలా అని అలవటించాడు. అదే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఇంతలో నిద్రపోతున్న వేశ్య వక్షస్థలం మీద ఉన్న చీర పక్కకి తొలగింది. ఆ వక్షోజం కనపడింది, అదే శివలింగం కింద కనపడింది వాడికి. ఓహ్, ఇదే శివలింగం అనుకున్నాడు. వెంటనే స్నానం లేదు, సంధ్య లేదు, ఇంత పూర్వం రాత్రి వీడు పెట్టుకున్న పువ్వులే తీసేసి ఆమల్లె పువ్వులే. ఏమైనా శివుడికి పూజ చేయాలి కదా, గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. ఓం నిధనపత ఏ నమః, నిధనపత అంతికాయ నమః, ఓర్ధాయ నమః, ఓర్ధలింగాయ నమః అంటూ ఒక్కొక్క పుష్పం ఆ వక్షోజం మీద వేశాడు. ఆ పూట శివుణ్ణి ఎన్నో ఆలయాలలో మహానుభావులైన ఋషులు ఎంతో భక్తి శ్రద్ధలతో మహాన్యాసపూర్వకంగా నమక చమకాలతో అర్చన చేసి పూజించిన వాళ్ళు వేసిన ఏ పువ్వులు శివుడి దగ్గరికి చేరలేదు. కానీ ఈయన ఇవాళ వేశ్యావక్షోజం మీద వేసిన ఈ మల్లె పువ్వులు శివుడి కాళ్ళ దగ్గర పడ్డాయి. పార్వతీదేవికి ఒళ్ళు మండింది. అన్నీ ఎలాంటి పనులే అని చూసింది. అప్పుడు ఆయన పక్కపక్కనవి, ఇంతమంది పూజ చేస్తున్నారు, ఒక్కడైనా అలమటించిపోయాడా నా కోసం? వీడు అయ్యో గురువుగారికి మాట ఇచ్చాను, నా ఈశ్వరుడికి పూజ చెయ్యలేకపోతున్నాను బాబోయని తపించిపోయాడు. ఆ తపన నాకు కావాలి. వాడు పరమభక్తుడు, బాహ్యశుద్ధి అవసరమే, కానీ అంతఃశుద్ధి లేకపోతే, మనశ్శుద్ధి లేకపోతే వాడు ఎన్ని పూజలు చేసినా నేను అంగీకరించను. బిసరుహ పత్రలోచన కృపీఠములందుము నింగియాడవే మొసలులు మీలు కర్కటకముల్ కమఠంబులు వానికబ్బునే అసదృశ్యమైనా తీర్థఫలము అట్టి విధం బుసుమీ తలంప మానసమగు తీర్థమాడని జనం బుల్లకున్ బహుబాహ్య తీర్థముల్. కాశీఖండంలో శ్రీనాథుడు అందంగా రాశాడు పద్యం. ఓ పద్మాక్షి, గంగలో మునిగినంత మాత్రం చేతనే మోక్షం వచ్చేటట్లయితే గంగానది జలాలలో ఎన్ని లేవు, కృపీఠములందు అంటే నీళ్లల్లో మునింగి ఆడవే, రోజు మునుగుతూ పైకి లేస్తూ అటు ఇటు ఈత కొట్టుకుంటూ ఆటలాడుకుంటూ ఎన్ని తిరగట్లా, సముద్రం దగ్గరికి వెళ్ళగానే మనం ఆటలాడినట్టుగా చేపల్లాంటివి తిరగట్లా, అవి ఆడుతున్నాయి. మొసళ్ళు మొసళ్ళు ఈత కొట్టుకుంటూ ఆటలు ఆడడం లేదా? పైగా వాటికి ఏ బెంగా లేదు మునిగిపోతామని, అందుకని దర్జాగా ఆడుకుంటున్నాయి. మీలు చేపలు లేవా? కర్కట కముల్ ఎండ్రకాయలు పీతలు లేవా? కమఠంబులు తాబేళ్లు లేవా? వాణికబ్బుని అసదృశ్యమైన తీర్థఫలము వాటికి తీర్థయాత్ర ఫలితం స్నానం చేసిన ఫలితం వస్తున్నదా? రాదు. ఎందుకంటే వాటికి మనస్సులో ఇది పరమ పవిత్రమైన గంగానది, ఇందులో స్నానం చెయ్యడం వల్ల ఈ జన్మలోనే మోక్షం వస్తుందనే ఒకనొక భావన, అపూర్వ భక్తి లేదు. మనస్సు శుద్ధిగా లేకపోతే, మానసికమైన భక్తి లేకపోతే, విచక్షణ లేకపోతే ఎన్ని స్నానములు చేసినా ఫలితము శూన్యము. అందువల్ల అన్నిటికంటే కావాల్సింది ఏమిటి? మనోభక్తి, చిత్తశుద్ధి. అందుకే చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు వేమన్న గారు. ఇతడికి చిత్తశుద్ధి ఉంది, చెయ్యాలనే భక్తి ఉంది, అందువల్ల నేను స్వీకరించాను అనగానే అప్పుడు ఆవిడకి అన్నిటికంటే అంతఃశుద్ధి గొప్ప అని అర్థమైందనమాట. అంతఃశుద్ధి లేని పూజ ఎటువంటిది అంటే కల్లుకొండని గంగాజలం వంటి నదీ జలాలతో అభిషేకం చేయడం. ఓ సీసం ఉంది, దాని నిండా మద్యం ఉంది, దాని మీద గుడ్డ కప్పేసి దాని మీద ఎన్ని నదులతో అభిషేకం చేసినా అది శుద్ధి అవుతుందా? ఎందుకంటే లోపల మద్యం ఉంది. మద్యం ఉన్నంత వరకు ఆ సీసం మీద అభిషేకం చేస్తే ఉపయోగం లేదు. ఎంత సురాకుంభమివాపగాహ అంటాడు మూలంలో వేదవ్యాసుల వారు. అంటే సురాకుంభం కల్లుకొండని ఎన్ని నదులైనా శుద్ధి చెయ్యలేవు. మన మనస్సులో పవిత్రత లేకపోతే మనం కూడా కల్లుకొండ వంటి వాళ్ళం. కల్లుకొండను శుభ్రం చేయాలంటే ముందు కళ్ళు తీసేయాలి అందులోంచి, అప్పుడు దాన్ని కడగాలి, అప్పుడు దాన్ని శుద్ధి చేస్తే అది పవిత్రమవుతుంది. అందులో కళ్ళు ఉండగా నువ్వు ఎన్నిసార్లు పై పైన కడిగితే మాత్రం అందులో ఉన్న వాసన పోతుందా? పొరపాటును కూడా పోదే, మాట వరసకు కూడా పోదే. ఎంత అద్భుతంగా సురాకుంభమివాపగాహ ఆపగాహ నదులు, ఒక నది కాదు సమస్తమైన నదీ నద జలములు కలిసిన కళ్ళు ఉన్నటువంటి కొండని శుద్ధి చెయ్యలేవు. తెలుగులో పోతనగారు కూడా దీన్నే శ్లోకం తీసుకుని నరవర మధుఘటము పెక్కు నదులుంబోలెన్ అని, పోతనగారు కాదు కానీ ఆయన శిష్యుడు అనువాదం చేశాడు ఆరో స్కంధం, ఆయన శిష్యుడు రాశాడు. నరవర మధుఘటము పెక్కు నదులుంబోలెన్, మధుఘటము అంటే కళ్ళు కొండ, దానిని ఎన్ని నదులైనా శుద్ధి చెయ్యలేవు. అందువల్ల ముందు కళ్ళు తీయాలి. మన శరీరంలో ఉన్న కుళ్ళు కాపట్యం, ఇది కళ్ళు లాంటిది, ముందు దీన్ని తీసి అవతల పారేయి, అప్పుడు నీ మనస్సు పవిత్రమవుతుంది. మనస్సు పవిత్రమైతే నువ్వు ఏ స్నానం చేసినా స్నాన ఫలితం వస్తుంది. మనస్సులో చిత్తశుద్ధి లేకపోతే పక్కవాడు బాగుంటే ఏడుస్తున్నాం, లేదా పక్కవాడికి ఏదన్నా కాస్త ఎక్కువ వస్తే దుఃఖం, ఇలాంటి వాటితో నిరంతరము ఈర్ష్యాసూయాదులతో దగ్ధులయ్యేవారు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని స్నానములు చేసినా సంపూర్ణ తీర్థయాత్ర ఫలం వారికి దక్కదు. అందువల్ల ఈతడిలో శుద్ధి ఉండడం వల్ల అనుగ్రహించాడు. ఆ ప్రభావంతో ఆ తర్వాత వాడు చాలా గొప్పవాడయ్యాడు. కాబట్టి శివుడు ఎప్పటికప్పుడు ఏం చెబుతున్నాడు అనమాట, మీరు ఎన్ని దీపారాధనలు చెయ్యండి, ఎన్ని ఆరాధనలు చెయ్యండి, సాధ్యమైనంత వరకు మనస్సులో శుద్ధి పెట్టుకోండి. జపతపాల సమయంలో ఈర్ష్యాసూదయాదులు రానివ్వకండి. అన్నిటికంటే మహాభయంకరమైనది కోరిక, ఇతరుల కంటే మనకి గొప్ప వస్తువులు కావాలనే కోరిక అస్సలు రానివ్వకండి. వాడికి ఎవడికో ప్రత్యేక పెరుగుస్తున్నారు నాకు ఇవ్వలేదు, వాడికి దద్దోజనం ఇచ్చారు నాకు ఇవ్వలేదు, వాడి కోసం గోంగూర పచ్చడి తెచ్చారు నా కోసం దబ్బకాయ తెచ్చారు, ఇలాంటి ఓహ్ వచ్చిందా అక్కడ నుంచి పతనం ప్రారంభమవుతుందిట. కామముతోటే మొదలవుతుంది ఎక్కడైనా. కామం అంటే ఇదనమాట కోరిక. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక వస్తువుని చూడగానే దాని మీద ధ్యానం కలుగుతుంది జీవులకి సహజంగా. ఓ మంచి సింహాసనం లాంటి కుర్చీ, కుర్చీ 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 అని దీన్ని ధ్యానం చేశాడు. ఓం నమశివాయ పోయింది. గురువు గారికి మంచి కుర్చీ వేశారు, మనకి డొక్కు కుర్చీ వేశారు, అంతేలేండి ఆయనకి ఇచ్చినట్టు మనకెక్కడిస్తారు అని నాలుగు సార్లు కుర్చీ కుర్చీ అన్నాడుగా. దీనికి ధ్యానము అని పేరు అన్నమాట, దాన్నే తలుచుకున్నాడు. అప్పుడు దానివల్ల ఏమైంది? సంగస్తేషు ఉపజాయతే, దీని మీద స్నేహం ఏర్పడింది. నాలుగు సార్లు తలుచుకోవడం వల్ల కుర్చీ మీద వ్యామోహం కలిగి కుర్చీ మనకు మిత్రుడైపోయాడు. అంటే కుర్చీ నాకు కావాలి అనిపిస్తోంది అన్నమాట ఇప్పుడు క్రమంగా. సంగము వల్ల పదే పదే కుర్చీ కుర్చీ అనుకుని దానితో స్నేహం ఏర్పాటు చేయటం వల్ల ఏమైందనమాట, కామహ కోరిక ఏర్పడింది. ఏం గురువుగారికి వెయ్యాలా, మాకెందుకు వేయకూడదు కుర్చీ అంటారు. ఏదో మంచివాళ్ళు కనుక మీరు అంటలేదు కానీ సహజంగా కొంతమందికి అలా రావచ్చు. పోనీ కుర్చీ అంటే ఏదో బాలకృష్ణ గారు పట్టుకొచ్చి వేస్తారు. ఇవాళ కుర్చీ అంటే వేశారు కానీ ఇంకెన్ని వేయగలరు, అన్నీ వేయలేరు కదా పట్టుకొచ్చి పట్టుకొచ్చి, ప్రతీది ఎక్కడేస్తారు. అప్పుడు ఏమవుతుందిట, కామాత్ క్రోధ అభిజాయతే, ఈ కోరిక తీరకపోవటం వల్ల కోరిక కోపంగా మారుతుంది. ఆయనకిమో కుర్చీ వేస్తారా, మమ్మల్ని కింద కూర్చోమంటారా, డొక్కు కుర్చీలు వేస్తారా అని లోపల కొత్త కొత్తలు ఆడిపోయి ఇది కోపంగా అవుతుంది. ఇప్పుడు ఈ కోపం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ. కోపం వల్ల మోహం కలుగుతుంది. అంటే తనను తాను మరిచిపోతే దాన్ని మోహము అని పేరు అనమాట. ఉత్తి మోహం కాదు, సమ్మోహం. ఒళ్ళు మరిచిపోతున్నానంటాడే, కోపం వస్తే నేను మనిషిని కాదంటాడు అనమాట. వాడు ఇంకే పరవశుడైపోతాడు, కళ్ళు తిరిగిపోతాయి, ఏం చేస్తున్నాడో తెలియదు, అప్పుడు ఏం వాగుతాడో తెలియదు. దాంతో అదొక భయంకరమైన లక్షణం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది? తనను తాను మరిచిపోవటం వల్ల వెంటనే స్మృతి విభ్రమ, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఎక్కువ కోపం తెచ్చుకునేవాడికి క్రమంగా జ్ఞాపక శక్తి పోతుంది. అందుకే ఇంకా పద్యాలు గుర్తురావు, ఇంకోటి గుర్తుకురావు, అన్నీ పోతాయి క్రమంగా. ఎందువల్లంటే క్రమంగా తెలియకుండానే సమ్మోహం కలుగుతున్నది కనుక. వస్తు వ్యామోహం వల్ల వచ్చే నష్టం ఇదన్నమాట. జ్ఞాపక శక్తి నశిస్తే ఏమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. జ్ఞాపక శక్తి పోతే తెలివితేటలు తొలగిపోతాయి. తెలివితేటలు పోతేనో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశిస్తే, నశ్యతి అంటే నశిస్తాడు, ప్రణశ్యతి సర్వనాశనం అయిపోతాడు అని అర్థం. అందువల్ల బుద్ధిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏ వస్తువు మీద ఇదే నాకు కావాలనే ఒక విపరీతమైనటువంటి కోరికని స్నేహాన్ని పెంచుకోకూడదు. ఈ కోరికలు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పారు ఈశ్వరుడు. మేధాదక్షిణామూర్తి రూపంలో మనకు గొప్ప సలహా ఇచ్చాడు. నీకు ఎప్పుడైనా వస్తువుల మీద కోరిక వస్తూ ఉంటే, లేదా వ్యక్తుల మీద కోరిక వస్తూ ఉంటే, ఆ కోరికని సత్సంగంలోకి మార్చుకో. అప్పుడు లాభం ఏమిటి? అందరూ మంచివాళ్ళు తోట చేరతారు. సహజంగా మీలాంటి వాళ్ళంతా ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఏం చేస్తారనమాట? బయట కూర్చోకుండా ఇక్కడ లోపలికి వచ్చి కూర్చుని, ఆహా ఇప్పుడు గోకర్ణం అయ్యింది, మళ్ళీ ఎక్కడ వస్తుంది? గురువుగారు వాల్మీకి ఆశ్రమంలో ఉత్తర రామాయణం చెబుతారన్నారు, అది ఎప్పుడు డేటు? లేదా ఇంకో యాత్ర శ్రీలంక ఎప్పుడు? ఈ వీటి గురించి మాట్లాడతారు. యాత్రకు వెడదాం, పురాణాలు విందాం, మళ్ళీ ఆ పురాణాలు ఇల్లో ఏముంటాయి, దేవతా సంబంధమైన పురాణ సంబంధమైన చర్చ తప్ప. ఈ పూట గురువుగారు ఇంకా రాలేదు, ఏమిటి కారణం? నిద్ర అయ్యారా, టీ తాగారా? ఈ ఆలోచన రమ్మంటే రాదుగా మీకు. జ్ఞానులకు